ഗിരിജാ കല്യാണം. ശ്രവണ പുസ്തകം 30 അധ്യായം. പ്രശംസതോ ആനന്ദം. మూడు రోజుల అనంతరం ఆదివారం నాడు మధుమూర్తి రవికి ఫోన్ చేశాడు. అమ్మని లక్ష్మణిని తీసుకొస్తాను, గిరిజ ఖాళీగా ఉందా అని. రవి వచ్చి చెప్పాడు. ఇస్త్రీ చేసిన బట్టలు బీరువాలో సర్దుతున్న గిరిజ చేస్తున్న పని మానేసి వెంటనే ఫోన్ దగ్గరికి వెళ్లి మాట్లాడింది. మధు 3 గంటలకు వస్తామని చెప్పాడు. గిరిజ భోజనాల దగ్గర రాజగోపాలరావు గారికి మధుమూర్తి గురించి తనకి బాగా తెలిసిన కుటుంబంగా చెప్పింది. తండ్రి పోయిన తర్వాత అతను ఎలా ఆదుకున్నాడో కూడా చెప్పింది. అయ్యో, నువ్వు వాళ్ళని గురించి ముందే చెప్పి ఉంటే పెళ్లికి రమ్మనమని నేనే స్వయంగా వెళ్ళి పిలిచేవాడిని అన్నారు ఆయన. సరిగ్గా 3 గంటలు అవుతుండగా మధుమూర్తి, వరమ్మ, లక్ష్మి వచ్చారు. లక్ష్మికి నెలలు నిండుతున్నాయిలా ఉంది, భారంగా ఉంది. వాళ్ళు రాగానే గిరిజ ఎదురు వెళ్ళింది. లక్ష్మిని బాగున్నావా అంటూ చేతులు పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది. రాజగోపాలరావు గారు వాళ్లతో ఎంతో ఆదరంగా మాట్లాడారు. వరమ్మ, గిరిజ తండ్రి బతుకున్నప్పుడు తమ రెండు కుటుంబాలు ఎంత ఆత్మీయంగా మసిలేవో, గిరిజ ఎంత మంచి పిల్లలో చిలవలు పలువలుగా వర్ణించి చెప్పసాగింది. ఆ ఇంటి ఆవరణలో ప్రవేశించి ఆ హాలులో అడుగుపెట్టగానే వరమ్మకి అసలు మతిపోయినట్టయింది. గిరిజ డబ్బున్నవారి కోడలు అయిందని తెలుసుగాని మరీ ఇంత ఐశ్వర్యవంతురాలయ్యిందని అనుకోలేదు. ఆ ఇంటి అలంకరణని, ఆ సామానిని విచిత్రంగా తల తిప్పి చూస్తోంది. రాజగోపాలరావు గారు మధుమూర్తి హాల్లో కూర్చుని ఉద్యోగాలు, వాటి సాధక బాధకాల గురించిన మాటల్లో పడ్డారు. గిరిజ, ఏది ఇల్లు చూపించు అంది వరమ్మ లేస్తూ. లక్ష్మి, గిరిజ, వరమ్మగారు 3 లోపలికి వచ్చారు. ఇల్లంతా కలిగి తిరిగారు. గిరిజ వాళ్ళని మేడం మీదకు తీసుకువెళ్ళింది. మీ బెడ్రూమ్ ఏది గిరిజ? లక్ష్మి కుతూహలంగా అడిగింది. గిరిజ చెంపలు కెంపులైనాయి. చందు పడక గది చూపించింది. లక్ష్మి ఆ పడకను చేత్తో తాకి చూసింది. ఎంతో బాగుంది కదూ, అచ్చు సినిమాలోలా ఉంది. ఆయన ఏరి, ఇంట్లో లేరా అంది. లేరు అంది గిరిజ. బాగుంది, వాళ్ళు మనలాగా ఇంట్లో కూర్చుంటారేమిటి? ఇంత డబ్బు ఉంటే ఎన్నో వ్యవహారాలు ఉంటాయి, ఎన్ని పనులు, వాటిని చూసుకోవడంలో ఊపిరాడుతుంది ఏమిటి అంది వరమ్మగారు. గిరిజ, లక్ష్మి ఇద్దరూ గదిలోకి వచ్చారు. వరమ్మగారు చందు గది ముందున వరండాలో నిలబడి కింద రకరకాల పూలతో కళకళలాడుతున్న తోటను చూస్తోంది. కాస్త ఒంటరితనం జరగగానే లక్ష్మి గిరిజ రెండు చేతులు పట్టుకుంది. గిరిజ, నేను ఎలాంటి తిరుగు తొక్కు పని చేశాను కాదు, నన్ను క్షమించవు. అరేరే, ఏమిటిది? ఎలాంటి విధవ ఉత్తరం రాసి నిన్ను బాధ పెట్టాను? అది తలుచుకుంటే నాకు సిగ్గుతో ప్రాణం పోతుంది. నీ పెళ్లి అనగానే అన్నయ్యకి అన్యాయం జరిగిపోతుంది అనే ఆవేశం వచ్చింది. దానితో ఉచితానుచితాలు చూడకుండా అలా రాసేశాను. తర్వాత అన్నయ్యకి చెప్తే నేను బాగా చీవాట్లు వేశాడు. నువ్వు తనను ఏం మోసం చేయలేదన్నాడు. నీ పెళ్లి నీ ఇష్టం అన్నాడు. అన్నయ్య అలా చెప్పిన తర్వాత నేను తప్పు చేశానేమో అని మదనపడ్డాను. నిన్ను క్షమాపణ కొరుతూ ఉత్తరం రాయాలని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ ఎలా వ్రాయాలో ఏం రాయాలో తెలియలేదు, రాయలేకపోయాను. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నువ్వు మంచి పని చేసావనిపిస్తోంది. నీ అదృష్టాన్ని కాదంటానికి మేమెవరం? గిరిజ, లక్ష్మి భుజం మీ చేయి వేసి నొక్కింది. అవన్నీ ఇప్పుడు ఎందుకు తలుచుకోవటం? మధుకి రాయకపోవటం కూడా నాది పొరపాటే. కానీ ఇంతలో వరమ్మగారు అక్కడి రావడంతో గిరిజ మాట ఆపేసింది. ఆవిడ గిరిజను చూస్తోంది. అదేమిటే గిరిజ, ఇంత శ్రీమంతులు ఇంటి కోడలివి ఒక్క నగ వేసుకోలేదు? మాలాగానే మంగళసూత్రంతో ఉన్నావు, చేతులకా మట్టిగాజులేమిటి? వీళ్ళు నీకన్నా నగలు పెట్టలేదా? గిరిజ నవ్వింది. పెట్టకేం, అన్నీ పెట్టారు. వేసుకోవడానికి నాకే అలవాటు లేక విసుగ్గా ఉంటుంది. అన్నీ బీరువాలో ఉన్నాయి. ఏవి మేము చూడవచ్చా? గిరిజ బీరువా తెరిచి తీసుకువచ్చి చూపించింది. ఇవి ఇంట్లో పెట్టుకోవడానికి, పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళడానికి బ్యాంకులో వేరే ఉన్నాయి. వరమ్మగారు వాటన్నింటినీ తీసి చూసింది. అదేమిటి, లక్ష్మిని కాదని అలా దూరంగా తోస్తారా ఎవరైనా? పెట్టుకో, చక్కగా ఉంటుంది. నగలు పెట్టుకోకపోతే నువ్వు డబ్బు గలదానివని ఎలా తెలుస్తుంది అంది వరమ్మగారు. తెలియకపోతే ఏమవుతుంది అంది గిరిజ వాటిని తీసి బీరువాలో పెడుతూ. గిరిజ, మీ ఆయన చూడటం పడనే లేదు, చాలా బాగుంటాడని చెప్పారు అంది లక్ష్మి. వరమ్మగారు బీరువా మూసి వస్తున్న గిరిజని యగాదిగా చూసింది. ఏమన్నా విశేషం ఉందిటే అంది. గిరిజ చప్పున తల అడ్డంగా తిప్పింది. ఉంటే చెప్పమ్మా, ఆ శుభవార్త విని నోరు తీపి చేసుకుని వెళతాం. లక్ష్మి నవ్వింది. అమ్మా, నీ పిచ్చిగాని ఏ సరదాలు లేకుండా కాపురానికి రాగానే పిల్లల్ని కనటానికి వీళ్ళు మనలాగా అనుకుంటున్నావా? అన్ని సరదాలు తీరిన తర్వాత కావాలనుకున్నప్పుడు ఒక్కళ్ళో ఇద్దరు పుట్టేలా చూసుకుంటారు. ఏం గిరిజ, అంతేనా అంది లక్ష్మి. గిరిజ మాట్లాడలేదు. వంట మనిషి టిఫిన్ కాఫీ తెచ్చి ఇచ్చాడు. ఇంతలో శాయన్న వచ్చాడు. అమ్మా, మొక్కలకి ఎరువు తెచ్చారు, డబ్బు ఇవ్వాలి. గిరిజ లేచి వెళ్లి డబ్బు తెచ్చి ఇచ్చింది. వరమ్మగారు గిరిజ నడుం దగ్గర వేలాడుతున్న తాళం చెవుల్ని చూస్తూ అంది, ఇంటి పెత్తనం అంతా నీదేనా ఏమిటి? ఒకరిదంటూ ఏం లేదు, మేనేజరు ఉన్నాడు, అన్నీ ఆయనే చూస్తారు అంది గిరిజ. ఆ ముసలాయనికి మీ ఆయన తప్ప ఇంకెవరూ లేరా? గిరిజ లేరన్నట్టు తల ఊపింది. ఎంత అదృష్టవంతురాలివే, నేను చూస్తుంటే మా కళ్ళ ముందు తిరిగిన గిరిజనవేనా అనిపిస్తోంది అంది ఆవిడ. ముగ్గురు కిందికి దిగి వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి చందు కారు దిగి లోపలికి వస్తున్నాడు. రాజగోపాలరావు గారు అతన్ని పిలిచారు. మధుమూర్తిని చూపిస్తూ, చందు ఇలా రా, ఇదిగో ఇతను మధుమూర్తి అని గిరిజకు బాగా కావలసిన వాళ్ళు అని చెప్పారు. చందు తాతగారి దగ్గరకు వచ్చాడు. మధుమూర్తి లేచి చందు చేయిబట్టి కరచలనం చేస్తూ అన్నాడు, గ్లాడ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ అన్నాడు చందు. దాదాపు సమవయస్కులైన ఆ ఇద్దరు ఒకరినొకరు రెప్పపాటుగా మొదటి చూపులోనే నిశితంగా చూసుకున్నారు. కూర్చోండి అన్నాడు చందు. అతనేనా? అబ్బా ఎంత బాగున్నాడు కదే. లక్ష్మి గిరిజ చేయి గిల్లుతూ రహస్యంగా అంది. చందుని చూస్తుంటే వరమ్మగారికి ఒక క్షణం ఈర్ష్యం మెరమెరలాడింది. గిరిజ తన కొడుక్కి తక్కువ అని తను ఈసడించేది. గిరిజ కోసం ఎంత ఎక్కువ వ్యక్తి ఎదురు చూస్తున్నాడో భగవంతుడు కళ్ళక్కట్టి చూపించినట్లయింది. చందు వాళ్లతో ఎక్కువ మాట్లాడలేదు, పైకి వెళ్ళిపోయాడు. మధు వెళ్లడానికి లేచాడు. రాజగోపాలరావు గారు వాళ్ళు వెళుతుంటే, అప్పుడప్పుడు వస్తూ ఉండండి, వచ్చి వెళుతుంటేనే ఆత్మీయతలు పెరుగుతాయి, గిరిజ ఇక్కడ ఉంది కాబట్టి ఇక ఇది మీ ఇల్లే అనుకోండి అన్నారు. మధుమూర్తి ట్యాక్సీలో వెళదామని చెప్తున్నా వినకుండా ఆయన కారు ఇచ్చి పంపారు. వరమ్మ వెళ్లే ముందు గిరిజతో అంది, గిరిజ తప్పకుండా మా ఇంటికి రావాల్సమ్మా, నువ్వు వస్తేనే మేము మళ్ళీ వచ్చేది. అలాగే వస్తుందండి, నేను పంపిస్తానుగా అన్నారు ఆయన. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే రాజగోపాలరావు గారు అన్నారు, ఆ మధుమూర్తిని చూస్తే నాకెంతో ముచ్చటేసింది, తండ్రి లేడట, తల్లి చెల్లెలు, అతనిది చిన్న ఉద్యోగం, అయినా ఆ కుటుంబ భారం అతను ఎంత బాగా మోస్తున్నాడు. మగపిల్లలంటే అలా ఉండాలి, బాధ్యత తెలిసిన మగపిల్లవాడు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పెద్దవాళ్ళకి ఎంత హాయిగా నిశ్చింతగా ఉంటుందో అన్నారు ఆయన నిట్టూరుస్తూ. రాజగోపాలరావు గారి నోటి వెంట మధుమూర్తిని గురించి ప్రశంసే వాక్యాలు వింటుంటే గిరిజకి ఎంతో ఆనందం కలిగింది.